ఆత్మనిష్టలో నిలవటానికి ప్రధానమైనటువంటి రెండు ఉపాయాలని ఇంతవరకు చెప్పడం జరిగింది. ఆ రెండు ఉపాయాలు కూడా మన లోపల జన్మ జన్మాంతరాల నుంచి వస్తున్నటువంటి అజ్ఞానపు వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనల యొక్క ప్రభావం మన మీద పడకుండా వాసనల్ని నిరోధించడానికి మనం వాటిని పట్టించుకోకుండా మన సాధన ఏదైతే ఉందో దానిలోనే మనం నిమగ్నం కావటం. రెండవదేమో బాహ్య విషయాలకు సంబంధించినటువంటి ఆలోచనలు మన మనస్సులో ఉద్రేకాలు కలిగిస్తూ ఉంటే వాటి కారణంగా మన మనస్సు అస్తవ్యస్తం కాకుండా ఉండటం కోసం అని చెప్పి మనం వాటిని పట్టించుకోకుండా మన దైనందిన కార్యక్రమాలని కర్తవ్యతాభావంతో ఏ కర్తృత్వం లేకుండా చేయటాన్ని చెప్పారు. ఈ రెండు విషయాల్లో ఎవరైతే సరైనటువంటి ఆ సాధన చెయ్యకుండా ఏదో హఠయోగం లేకపోతే ఏదో వ్రతాలు జపాలు ఇవే ప్రధానం అనుకొని అందులోనే జీవితాంతము గనక మునిగిపోయినట్లయితే వాళ్ళ విషయం ఏమిటి అని అంటే, నిన్న ఒక ఉదాహరణ చెప్పారు, చీకటిలో నడిచేటువంటి వాడు చేతిలో ఉన్నటువంటి దీపాన్ని అవతల మారేసి చీకట్లో తడుముకుంటా పోయినటువంటి వాడిలాగా ఉంటుంది. అలాగే ఇది ప్రధానమైనటువంటి విషయం కనుక మరొక ఉపమానంతో కూడా తెలియజేస్తున్నారు. 9వ మంత్రం చూడండి. విమూఢా కర్తుముద్యుక్తః ఏహ దాచేతసో జయం. తేని భద్రంతి నాగేంద్ర ఉన్నత్తం విసతస్తుభిః. ఏ ఎవరైతే విమూఢ మూఢబుద్ధి కలిగినటువంటి వాళ్ళై మూర్ఖులైనటువంటి వాళ్ళై అంటే అజ్ఞానములో పూర్తిగా మునిగిపోయినటువంటి వాళ్ళై కర్తుం ఉద్యుక్తా పైన చెప్పినట్టుగా చెయ్యకుండా అంటే జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయకుండా హఠాత్ చేతసో అంటే వ్రతాలు జపాలు హఠయోగం మొదలైనటువంటి ప్రక్రియలతో. హఠయోగం అనగానే అన్ని రకాలైనటువంటి సాధనలు హఠయోగంలోనే వస్తాయి, జ్ఞానయోగంలోనూ వస్తాయి. అంటే హఠయోగంలో వచ్చేటువంటిది ఏమిటి, ఈ జపం గనక చేస్తే నీకు మోక్షం అన్నారు. అందుకని ఆ జపం మాత్రమే చేస్తూ ఉంటాడు, ధ్యానం చేస్తే నీకు మోక్షం అంటాడు కాబట్టి ఆ ధ్యానం మాత్రమే చేస్తూ ఉంటాడు. ఇదిగో ఈ పూజ చేసుకో నీకు మోక్షం అంటాడు, అంటే ఆ పూజ మాత్రమే చేస్తాడు. ఇంకా రెండో దాని మీద బోధ, దీన్నే హఠయోగం అనేటువంటి. మందబుద్ధులైనటువంటి వాళ్ళకి అంటే బుద్ధి సూక్ష్మత లేనటువంటి వాళ్ళకి అంటే ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం లేనటువంటి వాళ్ళకి అటువంటి మందబుద్ధులైనటువంటి వాళ్ళకి ఈ హఠయోగాన్ని గురించి చెప్తారు. అంతే తప్ప ఈ హఠయోగమే పూర్తిగా మనకి మోక్షాన్ని అందిస్తుంది అనేటువంటి భావన తప్పు. ఆ విషయాన్ని తెలియజేయటం కోసమే ఈ రెండు మంత్రాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. జయం మనస్సుని అంటే లోపల ఉన్నటువంటి వాసనల్ని లొంగ తీసుకోవటం కోసమని ఈ హఠయోగంతో ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో ఏ అటువంటి వారు ఉన్మత్తం బిసతః తుభిహి బాగా మదించినటువంటి ఏనుగుని నిబద్ధంతి నాగేంద్ర తామర తూడులతో. తామరాకులు ఉంటాయి, ఆ తామర తూడు ఉంటుంది కింద వట్టం, అది కాస్త చాలా పదుసగా ఉంటుంది, దాంతో ఏనుగుల్ని బంధించాలనుకుంటారండి. మదించినటువంటి ఏనుగుల్ని మత్తేభాలను నేను చెప్పుకున్నాం, మదించిన ఏనుగు మత్తేభం మదం అని అంటే ఏంటంటే దానికి మదజలం గారుతుంటుంది చెవుల నుంచి. ఏనుగులకి చెవుల నుంచి మదజలం గారుతుంటుంది, ఆ మదజలం కారటం ప్రారంభించిన కానించి అది మత్తేభం, అప్పుడు దాకా ఒట్టేనుగు కాబట్టి అది బాగా మదంతో ఉంటుంది. అందుకని దాని దగ్గరికి పోవాలంటే మావటి వాడు కూడా దడుస్తాడు. అందుకని మామిటి గాడికి కూడా బలమైనటువంటి అంకుశం ఉండాలి, అప్పుడే మావటి వాడు దాని మీద ఎక్కగలుగుతాడు, దాన్ని స్వాధీనంలోకి తెచ్చుకోగలుగుతాడు. అందుకని ఇక్కడ చెప్తున్నారు అంటే బాగా మదించినటువంటి ఏనుగుని తామరతుడులతో బంధించడం ఎట్లా ఉంటుందో అలాగే ఈ బ్రహ్మనిష్టలా ఉండటానికి, ఆత్మనిష్టలా ఉండటానికి ఈ జ్ఞాన మార్గంలో చెప్పినటువంటి ఉపాయాలని వదిలిపెట్టి ఈ హఠయోగంలో చెప్పేటువంటి ఉపాయాలను ఆశ్రయించేటువంటి వాళ్ళు అదిగో అలాంటి వాళ్ళు. అంటే తామరతుడులతో మదించిన ఏనుగుని బంధించాలనుకునేటువంటి వాళ్ళు అని అంటే అది వాళ్ళకి అసాధ్యం అని. కాబట్టి హఠయోగంలో ఉన్నటువంటి వాడు ఏనాటికి కూడా మోక్షాన్ని అందుకోలేడు. ఎన్ని జన్మలు పోయిన తర్వాత అయినా వాడు మళ్ళీ జ్ఞాన మార్గంలోకి ప్రవేశిస్తేనే అతడు మోక్షాన్ని అందుకోవటానికి అవకాశం ఉంది తప్ప కేవలం హఠయోగంతో మోక్షాన్ని అందుకోవటం ఎప్పటికీ జరగదు. కారణం ఏమిటంటే మోక్షం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. మోక్షం అంటే తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి తత్వం తెలియాలి. పరమాత్మ యొక్క యథార్థ తత్వం కనుక తెలియాలంటే, పరమాత్మ యథార్థత్వం తెలియాలంటే ఉపనిషత్తుల యొక్క జ్ఞానం కావాలి. కాబట్టి ఎవరైతే పైన చెప్పినట్టుగా జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తూ వాసనల్ని క్షయం చేసుకొని మనస్సుని జయించకుండా మూఢబుద్ధి కలిగినటువంటి వాళ్ళై అజ్ఞాన వాతావరణంలో ఉంటూ ఆకర్షణలకి లొంగిపోతూ వాళ్ళు అది చెప్పారు వీళ్ళు ఇది చెప్పారు అంటూ రకరకాలైనటువంటి ఆకర్షణలకి లొంగిపోతూ కేవలం ఒక వ్రతం చేస్తేనో జపం చేస్తేనో ధ్యానం చేస్తేనో లేకపోతే ఏదో ఒక సాధన ఇదిగో ఇది చేస్తే చాలు ఇంతే ఇంకా మీకేం అక్కర్లేదు అనేటువంటి భావాన్ని ఎవరైతే చెబుతూ ఉంటారో చెప్పేవాడు కూడా ఏదో అతనికి ప్రయోజనం ఉండి చెబుతాడు, వినేటువంటి వాడు అజ్ఞానంతో అమాయకత్వంతో వింటాడు. కాబట్టి అలా చేస్తూ ఏదో ధ్యానం చేస్తే చాలు, జపం చేస్తే చాలు, దాన ధర్మాలు చేస్తే చాలు, లేదా హఠయోగం చేస్తే సరిపోతుంది అనేటువంటి భావనతో ఎవరైతే ఉంటారో ఆ వాటితోటి నేను మనస్సుని జయించగలను అని అనుకుంటారో వాళ్ళని గురించి ఇక్కడ ఉపమాన సహితంగా చెబుతున్నారు. నిన్న ఒక ఉపమానం చెప్పి ఈరోజున మరొక ఉపమానాన్ని చెబుతున్నారు. మనస్సుని లోపల మన మనస్సులో ఉన్నటువంటి వాసనల్ని, జన్మ జన్మాంతరాల నుంచి వస్తున్నటువంటి అజ్ఞానపు వాసనల్ని, అలాగే బాహ్యంగా ఉన్నటువంటి వాసనల్ని లొంగ తీసుకొని మనస్సుని జయించటానికి ఇది చాలు అని అనుకుంటూ తేలిక మార్గం ఏముందా అని ఆలోచించేటువంటి వాళ్ళకి ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడైనా మీరు కనుక అదిగోనండి అక్కడ భగవద్గీత చెప్తున్నారు లేకపోతే ఏదో ఉపనిషత్తు చెప్తున్నారు మీరు కూడా వచ్చి వినండి అంటే మాకు వద్దులే మీరు వినండి హాయిగా ఇక్కడ ఇంట్లో కూర్చొని దాన ధర్మాలు చేసుకుంటే చాలు మాకు మోక్షం వచ్చేస్తుంది మీరు అది చేసుకోండి అని ఎగతాళిగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే కొంత డబ్బు ఉన్నదనేటువంటి గర్వం వాళ్ళ లోపల తెలియకుండానే ఉంటుంది. రెండోదేమో దాన ధర్మాలు చేసుకుంటే చాలు అని ఇంట్లో వెనకటి పెద్దలో లేకపోతే ఎవరో వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు చెప్పుంటే ఆ మాట వాళ్ళకి మనసులో పడిపోతుంది అందుకని దాన ధర్మాలు చేసుకుంటే చాలంట. లేకపోతే కొంతమంది కనుకైతే మేము రోజు పూజ చేసుకుంటామండి చాలు, కొంతమంది కనుకైతే ఇవన్నీ చేసుకోవడం అనవసరం అండి, రోజు ఊళ్ళో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు నేను తిరుగుతానండి, కాబట్టి ఎంతమంది దేవుళ్ళు నాకు ధైర్యంగా ఉన్నారు వాళ్ళు ఇస్తారండి నాకు మోక్షాన్ని అని అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ ప్రకారంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయ్యారంటే మదించినటువంటి ఏనుగుని తామరతూడులతో బంధించాలి, బంధించగలము అని అనుకునేటువంటి అజ్ఞానులైనటువంటి వాళ్ళు అని. చిన్న మొక్క కనుక ఉన్నట్లయితే చేత్తో పీకేయచ్చు, కానీ అదే పెద్ద వృక్షం కనుకైతే చేత్తో పీకటం ఎవరికైనా సాధ్యమవుతా? సాధ్యం కాదు. దానికి ఒక పెద్ద గొడ్డలి కావాలి, దాంతో చాలాసేపు ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఓ చేత్తో అట్లా పీకేద్దామని అంటే వృక్షం రాదు బయటికి. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఇలాంటి అల్పమైనటువంటి సాధనలు అజ్ఞానంతో కూడుకున్నటువంటి సాధనలు, అజ్ఞానంలో మాత్రమే చేసేటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మోక్షాన్ని అందుకోవటం కానీ ఆత్మనిష్టలో ఉండటం కానీ ఇవన్నీ కూడా సాధ్యమయ్యేటువంటివి కాదు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే దీర్ఘకాల సాధనలు చేయాలి. ఈ సాధనల్లో మొట్టమొదటిది శ్రవణం, అంటే శాస్త్ర శ్రవణం. అసలు ఇది లేకపోతే మోక్షాన్ని అందుకోవాలనేటువంటి ఆలోచన కూడా రాదు. మోక్షాన్ని అందుకోవాలనేటువంటి ఆలోచన రావాలన్నా శాస్త్రాన్ని ఎంతో కొంత వినాలి. కాబట్టి శాస్త్ర శ్రవణం ప్రధానమైనటువంటిది. శ్రవణం చేస్తే విషయం తెలుస్తుంది కానీ గుర్తుండదు, మర్చిపోతూ ఉంటాం. అందుకని మననం చేస్తూ ఉండాలి, లేదా కనీసం స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. అలా మననం చేస్తూ ఉంటే మనకి జ్ఞాపకం ఉంటుంది. జ్ఞాపకం విషయం మన అనుభవానికి రావాలి. అనుభవానికి రావాలంటే నిధిధ్యాసన. నిధిధ్యాసన అంటే ధ్యానం, అంటే భగవంతుని మీద ధ్యాసం నిలిపి ఆ భగవంతుడిని అందుకోవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయటం. అయితే ఈ ధ్యానం అనేటువంటిది సాధారణంగా ఎట్లా ప్రారంభం చేయాలి అని అంటే, ముందు ఆలోచనల్ని అంతం చేయాలి. ఆలోచనల్ని అంటే చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి నిరంతరము కూడా, అది అందరూ మన అనుభవంలో ఉంది. మీరు ఊరికినే కూర్చున్నా, పనుల్లో ఉన్నా, ఏం చేస్తున్నా, అలా పరంపరగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. పనులు చేస్తూ ఉంటే కొంచెం తక్కువగా ఉంటాయి, ఊరికినే కూర్చుంటే ఎక్కువగా ఉంటాయి. ధ్యానం చేద్దామని కళ్ళు మూసుకుంటే ఇంకా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ధ్యానం చేయాలనుకుంటే చాలు, బాగా వచ్చేస్తూ ఉంటాయి, టకటకటకటక వచ్చేస్తూ ఉంటాయి. జన్మ జన్మల నుంచి ఉన్నటువంటి ఈ పై పై పొరల్లో ఉన్నటువంటి వాసనలే మనకి ఆలోచనలుగా వస్తూ ఉంటాయి. కాబట్టి అలా ఆలోచనలు వస్తూ ఉంటే ముందుగా వాటిని క్రమక్రమంగా తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయాలి. అలా తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయటం ధ్యానంలో మొట్టమొదటి స్టేజ్. ఇక రెండవ స్టేజ్ ఏమిటంటే, కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు మనసు కాస్త మనం దేని మీద నిలిపితే దాని మీద నిలవటానికి వీలవుద్ది. కాస్తే అంటున్నాం కానీ పూర్తిగా అంటున్నా. అప్పుడేం చేయాలి, మనం ధ్యానం ద్వారా అంటే శ్రవణం ద్వారా, మననం ద్వారా, నిధిధ్యాసనం ద్వారా ఏ విషయాన్నైతే తెలుసుకున్నామో ఆ విషయం మీద మన యొక్క మనస్సును పెట్టి అదే ఆలోచిస్తూ ఉండాలి, దాన్నే విచారణ చేస్తూ ఉండాలి. ఇది రెండవది. ఇలా విచారణ చేస్తూ కనుక ఉంటే క్రమంగా ఏమవుతుందంటే, మన యొక్క మనసు ఎప్పుడైతే ఈ ఆలోచనల మీద బాగా గట్టిగా నిలబడుద్దో, అప్పుడు చిన్నగా వస్తున్నటువంటి, కొంచెం కొంచెంగా వస్తున్నటువంటి ఆలోచనలన్నీ అవి కూడా తగ్గిపోతా ఉంటాయి. అలా తగ్గిపోయి ఎప్పుడో అప్పుడొకటి వస్తూ ఉంటాయి. అలా కనుక వస్తే ఇప్పుడు మనం చిన్నగా ధ్యానంలో నుంచి సమాధి అభ్యాసంలోకి ప్రవేశిస్తున్నాం అన్నమాట. సమాధిలో కూడా రెండున్నాయి, సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి. ఆ విషయాలు కూడా మనకి రేపటి నుంచి వస్తాయి ఆ మంత్రాలు. ఎందుకంటే ఈ రోజుతోటి మనం 7వ భాగాన్ని అయిపోగొట్టేశాం, 8వ భాగం రేపటి నుంచి వస్తుంది, దాంట్లో వస్తాయి అన్నమాట. సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత సమాధి, దాంట్లో కూడా మనం స్థిరత్వం కనుక ఏర్పడితే, అంటే చాలా కాలం చేసి అందులో మనం కనుక స్థిరత్వం ఏర్పడితే అప్పుడు మనకి నిర్వికల్ప సమాధి. నిర్వికల్ప సమాధి అంటే ఏ రకమైనటువంటి ఒక్క ఆలోచన కూడా లేకుండా ఉండేటువంటి స్థితి. అయితే ఆ నిర్వికల్ప సమాధి కూడా నువ్వు కదలకుండా కూర్చొని అలా ధ్యానం చేసేటప్పుడే ఆ నిర్వికల్ప సమాధి. మళ్ళీ లేచి వ్యవహారాల్లో పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ నిర్వికల్ప సమాధి కూడా మళ్ళీ సవికల్పం ఉంది, అంటే మళ్ళీ అప్పుడప్పుడు ఆలోచనలు వస్తాను. అది కూడా పోవాలంటే నీ దైనందిన వ్యవహారాల్లో కూడా నీ ధ్యాసంతా కూడా పరమాత్మ మీద పెట్టి, నువ్వు పరమాత్మను అనేటువంటి భావ నుంచి సర్వత్రా వ్యాపించినటువంటి పరమాత్మనే నేను అకర్తని అభోక్తని అనేటువంటి ఆ పరమాత్మ తత్వానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా నీ మనస్సులో బాగా నిలుపుకొని ఇప్పుడు నువ్వు గనక కర్తృత్వం లేకుండా కర్మలు కనుక చేస్తుంటే ఈ సమాధే సహజ సమాధి ఉంది. ఈ సహజ సమాధి ఏదైతే ఉందో అదే సంపూర్ణమైనటువంటి మనోనాశం, అదే సంపూర్ణమైనటువంటి జీవన్ముక్తి. ఆ ప్రకారంగా ఒక్కొక్క మెట్టు ఎక్కాలా, దాన్ని కూడా మనం ఈరోజు నుంచి ఈ ధ్యానం కూడా ప్రారంభం చేస్తున్నాం. ఈరోజుకి ఈ ఒక్క మంత్రం చెప్పుకొని రేపటి నుంచి ఈ సాధనకి సంబంధించినటువంటి విజ్ఞాన యోగ రహస్యాలు అనేటువంటి 8వ భాగం, దాని గురించి మనం రేపటి నుంచి చెప్పుకుందాం.